2 11, 12, 13, 14 ఇమాం తు భక్తి భావేనా,
ఇమాం తు భక్తి భావేనా పఠేద్వశృణుయాదపి
లిఖిత్వా యత్ర దానేన,
లిఖిత్వా యత్ర దానేన
తత్సర్వం ఫలమశ్నుతే,
తత్సర్వం ఫలమశ్నుతే.
గురుగీతామిమాం
దేవీ
హృది నిత్యం విభావయ,
హృది నిత్యం విభావయ
మహావ్యాధిగతై దుఃఖై,
మహావ్యాధిగతైర్ దుఃఖై
సర్వదా ప్రజతే ముదా,
సర్వదా ప్రజపేనుదా.
గురుగీతాక్షరైకైకం,
గురుగీతాక్షరైకైకం
మంత్రరాజమిదం ప్రియే,
మంత్రరాజమిదం ప్రియే.
అన్యే చ వివిధ మంత్రా,
అన్యే చ వివిధ మంత్రా
కలాన్నార్హంతి షోడశి,
కలాన్నార్హంతి షోడశి
అనంత ఫలమాప్నోతి,
అనంత ఫలమాప్నోతి గురుగీతా జపేనతో. సర్వపాపహరా దేవీ
సర్వదారిద్ర్యనాశిని,
సర్వదారిద్ర్యనాశిని.
గురుగీత గ్రంథం యొక్క మహాత్మ్యాన్ని తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు. ఎవరైతే పరమ భక్తితో గురుగీత గ్రంథాన్ని పఠిస్తారో లేదా వింటారో లేదా ఇతరులకి ఆ గ్రంథాన్ని ఇస్తారో వారికి అజ్ఞానం తొలగిపోతుంది, జ్ఞానం కలుగుతుంది, ఈ జనన మరణ రూప సంసార చక్రం నుంచి విడుదలైపోతారు అని చెప్తున్నారు. అంటే దీనిలో ఉన్నది జ్ఞానమే గనక జ్ఞానం కలుగుద్ది, అజ్ఞానం దొరుకుద్ది. జ్ఞానం గనక కలిగితే సంసార జన్మ మరణ చక్రం నుంచి తప్పించుకోవచ్చు. ఈ గురుగీతను గనక జపించినట్లయితే, అంటే దీనిలో చెప్పినటువంటి గురుతత్వాన్ని తెలుసుకొని ఆచరించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. పైగా ఇది దేవీ స్వరూపం, ఈ గురుగీత దేవీ స్వరూపం. మహావ్యాధులు సంభవించినప్పుడు కూడా ఎంతో సంతోషంతో దీన్ని జపించాలి. దీనిలోని ఒక్కొక్క అక్షరం యొక్క ప్రాధాన్యత, గొప్పతనం ఏమిటి అని అంటే ఒక్కొక్క అక్షరం శ్రేష్టమైనటువంటి మంత్రంతో సమానం. ఇతరమైనటువంటి మంత్రాలన్నింటికన్నా ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. ఇతర మంత్రాలు దీనిలో 16వ వంతుతో సమానం కూడా కాదు. కనుక ఇది మహాపవిత్రమైనటువంటిది, జ్ఞానస్వరూపమైనటువంటిది, అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది, సకల శుభాలు కలిగించేటువంటిది, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది, శివం శాంతం మంగళప్రదమైనటువంటిది, శాంతిని ప్రసాదించేటువంటిది. ఈ గురుగీత జపం వల్ల అనంతమైనటువంటి ఫలితం కలుగుతుందని, ముఖ్యంగా 2 ప్రయోజనాలు, సర్వ పాపహరం, సర్వ దారిద్ర్య నాశనం. అన్ని పాపాలని తొలగించేది, అన్ని దరిద్రాలని తొలగించేది. జపం అంటే శ్లోకాల యొక్క భావాన్ని తెలుసుకొని ఆచరించటమే జపం. కనుక ఈ శ్లోకాలను చక్కగా మననం చేయాలి, భావాన్ని. ఇందులో గురువుకి సంబంధించినటువంటి విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి, వాటిని జీవితంలో ఆచరించాలి. అంటే గురువుని ఆశ్రయించటం కానీ, సేవించటం, పూజించటం, ధ్యానించటం, తద్వారా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటం అని చెప్పి, ఇంకా ఈ జప ఫలం ఏమిటో 215వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు. అది కూడా చూడండి, ఈ గురుగీత జపం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే, అకాల మృత్యు హరానై హరా చైవ,
అకాల మృత్యు హరా చైవ,
సర్వ సంకట నాశిని,
సర్వ సంకట నాశిని, యక్షరాక్షస భూతాది
వ్యాఘ్రవిఘాతిని,
చోర వ్యాఘ్రవిఘాతిని,
అకాల మృత్యుహరా చైవ,
అకాల మృత్యుహరా చైవ,
సర్వ సంకట నాశిని,
సర్వ సంకట నాశిని, యక్షరాక్షస భూతాది, చోర వ్యాఘ్ర విఘాతిని,
అకాల మృత్యు హరాచ, అకాల మృత్యువుని హరించేటువంటిది. మనం తీర్థం తీసుకునేటప్పుడు అకాల మృత్యు హరణం, సర్వపాప నివారణం అని మనం చదువుకొని తీసుకుంటాం. ఆ తీర్థాన్ని తీసుకుంటే ఎలా అకాల మృత్యు హరణం అన్నామో, దానికన్నా గురుగీత జపం గనక చేసినట్లయితే ఇది అకాల మృత్యువుని హరించేటువంటిది, సర్వ సంకట నాశిని, అన్ని కష్టాలని తొలగించేటువంటిది. పైగా యక్షరాక్షస భూతాది, యక్షులు రాక్షసులు భూతాలు మొదలైనటువంటి వాటిని, క్షోర వ్యాఘ్ర వినాశిని, దొంగలు, వ్యాఘ్ర అంటే పెద్ద పుల్లు మొదలైనటువంటి వాటిని ధ్వంసం చేసేటువంటిది అని మనకి దీని యొక్క ఫలశ్రుతిని అద్భుతంగా తెలియజేస్తున్నారు ఈ శ్లోకం. గురుగీత జపం అంటే మనం ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాల యొక్క భావాలను తెలుసుకొని వాటిని ఆచరించడం, దానివల్ల ఫలితం ఏమిటి, అకాల మృత్యు హరణం, జీవితంలో ఏ రకమైన కష్టాలు వచ్చినా వాటన్నింటినీ పోగొట్టేటువంటిది ఈ గురుగీత జపం. దీనిని జపించినంత మాత్రాన యక్షులను రాక్షసులను భూత ప్రేత పిశాచాలను దొంగల్ని పులులు మొదలైనటువంటి వాటిని క్రూర జంతువుల్ని దరిజారినీయకుండా చేస్తుంది. అంటే వాటి వల్ల కలిగేటువంటి భయాలు దుఃఖాలు పూర్తిగా పోగొట్టడానికి మనకి రక్షణ కల్పిస్తుంది అని మనం తెలుసుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో బయట నుంచి కాకుండా మన మనస్సులోనే కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల వల్ల మానసిక బలహీనతలు కలుగుతుంటాయి, వాటిని కూడా తొలగిస్తాం. కనుక అటువంటి శక్తి కలిగినటువంటిది గురుగీతా గ్రంథం అని పరమేశ్వరుడు ఫలశ్రుతిని తెలియజేస్తున్నాడు. ఇక గురువు యొక్క సాన్నిధ్యం, గురుగీత పఠనం, ఈ రెండింటిని గురించి మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు 216వ శ్లోకంలో. 216 చూడండి,
సర్వోపద్రవ కుష్టాది, సర్వోపద్రవ కుష్టాది,
దుష్ట దోష నివారిణి,
దుష్ట దోష నివారిణి,
యత్ఫలం గురు సాన్నిధ్యాత్,
యత్ఫలం గురు సాన్నిధ్యాత్,
తత్ఫలం పఠనాద్ భవేత్,
తత్ఫలం పఠనాద్ భవేత్. సర్వోపద్రవ కుష్టాది, దుష్ట దోష నివారిణి,
యత్ఫలం గురు సాన్నిధ్యాత్,
యత్ఫలం గురు సాన్నిధ్యాత్,
తత్ఫలం పఠనాద్ భవేత్,
తత్ఫలం పఠనాద్ ಭವೇತ್.
ಸರ್ವ ಉಪದ್ರವ ಕುಷ್ಠಾದಿ ಸಮಸ್ತ ಕಷ್ಟಾಲ್ನಿ, ಕುಷ್ಠು ಮೊದಲೈನಟುವಂಟಿ ವ್ಯಾಧುಲ ಯೊಕ್ಕ, ಕುಷ್ಠ అంటే మహావ్యాధి అంటారు దాన్ని, అంతకంటే ఇంకా గొప్ప వ్యాధి ఇంకేమీ లేదు. అదిగో అటువంటి వ్యాధుల్ని కుష్ఠదోష నివారిణి, వాటి వల్ల కలిగేటువంటి ప్రబలమైనటువంటి దోషాలను నివారించేటువంటిది గురు సాన్నిధ్యాత్ ఫలం. గురు సాన్నిధ్యంలో ఉండటం వల్ల ఏ ఫలితం కలుగుతుందో తత్ఫలం పఠనాద్ భవేత్, ఆ ఫలితం అంతా కూడా గురుగీతా పఠనం వల్ల కలుగుతుంది. గురుగీతా శాస్త్రాన్ని పఠించటం వల్ల భక్తుల యొక్క సమస్తమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి. కుష్ఠు బొల్లి మొదలైనటువంటి మహావ్యాధులు ఏవైతే ఉన్నాయో, నివారించడానికి వీల్లేని వ్యాధులు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క కష్టాలు కూడా తొలగిపోతాయి. అంటే ఎలాంటి సంకటాలైనా తొలగిపోతాయి ఈ గురుగీత పఠనం వల్ల అని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. ఇక గురు సాన్నిధ్యంలో ఉండటం వల్ల అత్యద్భుతమైనటువంటి జ్ఞానము, పవిత్రత, భక్తి, వైరాగ్యము, సదాచార సంపన్నత ఇవన్నీ కూడా కలుగుతాయి. అంటే ఎల్లప్పుడూ కూడా గురు సాన్నిధ్యంలో ఉంటే, ప్రత్యక్షంగా గురువు దగ్గర గనక ఉన్నట్లయితే ఆ సాన్నిధ్యం కారణంగా అఖండమైన జ్ఞానము కలుగుతుంది, పవిత్రత కలుగుతుంది, భక్తి వైరాగ్యాలు కలుగుతాయి, సదాచార సంపన్నత అంటే ఏ ప్రకారంగా జీవితంలో నడుచుకోవాలా అనేటువంటివన్నీ కూడా కలుగుతాయి. ఈ విషయాన్ని మనం ఇంతకు పూర్వమే తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అటువంటి ఫలితాన్ని అంటే గురు సాన్నిధ్యంలో ఉన్నటువంటి సందర్భంలో మనకు కలిగేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మనకి గురుగీత పఠనం వల్ల మనకు కలుగుతాయి అని పరమేశ్వరుడు తెలియజేస్తాడు. అంటే గురుగీతని ప్రతిరోజు గనక మనం పఠించినట్లయితే గురు సాన్నిధ్యంలో ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలన్నీ కలుగుతాయి. అయితే ప్రతిరోజు శ్రద్ధతోటి ఈ గురుగీతని పఠించాలి, అప్పుడే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలుగుతాయి. ఇలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇతరత్ర ఏ విధంగా కూడా నివారించడానికి వీలు లేనటువంటి దుఃఖాలు కూడా ఈ గురుగీత పఠనం వల్ల తొలగిపోతాయి. ఇక గురుగీత జప ఫలం ఏమిటి అనేటువంటి దాన్ని మనకి 217వ శ్లోకంలో చెప్తున్నారు. 217 చూడండి.
మహావ్యాధిహరా సర్వా విభూతే సిద్ధిదా భవేత్
అథవా మోహనే వస్యే స్వయమేవ జపేత్ సదా
మహావ్యాధిహరా సర్వా
విభూతే సిద్ధిదా భవేత్ అథవా మోహనే వస్యే స్వయమేవ జపేత్ సదా. ఇంతవరకు గురుగీత గ్రంథంలో అన్నీ కూడా ఒక గురువుకి ఎలాంటి లక్షణాలు ఉండాలా, ఆ గురువు దగ్గర శాస్త్రాన్ని, జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తించాలా, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలా అనేటువంటి విషయాలనే పూర్తిగా చెప్పి, ఇప్పుడు గురుగీత గ్రంథం వల్ల ప్రయోజనాలను చెబుతూ లౌకికమైన ప్రయోజనాలను కూడా చెబుతున్నారు. కారణం ఏమిటంటే, ఈ లోకంలో ఆధ్యాత్మిక రంగంలో ఎంత ముందుకు వెళ్ళినా లౌకికమైనటువంటి కోరికలు కూడా లోపల ఉంటానే ఉంటాయి. ఆ కోరికలను కూడా తీర్చుకోవాలి అనుకొని ఏవేవో ఇతరమైనటువంటి మార్గాలు, లౌకికమైనటువంటి సాధనలు చేస్తే ఆ కోరికలు మాత్రమే జరుగుతాయి, తీరుతాయి. కానీ గురుగీత పఠనం వల్ల, గురుగీత జపం వల్ల, గురుగీత ధ్యానం వల్ల ప్రయోజనం ఏమిటంటే, ఇటు భక్తి జ్ఞాన వైరాగ్యాలు, అలాగనే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటంతో పాటుగా లౌకికమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి అనేటువంటి విషయాన్ని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. అయితే లౌకికమైన ప్రయోజనాలు చెప్పగానే పూర్తిగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, తీవ్ర ముముక్షువులైనటువంటి వాళ్ళు ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇదేమిటండి, లౌకికమైన విషయాలు చెబుతున్నారు, జబ్బులు తగ్గుతాయి, కష్టాలు తొలగిపోతాయి, దరిద్రం వద్ది, మరి సంపదలు వస్తాయి అని ఇలాంటి మాటలు చెప్తున్నారే అని అంటే, అంటే దీనివల్ల మనకి రెండు ప్రయోజనాలు, ఒకటి ఆధ్యాత్మిక ప్రయోజనం, దాంతోపాటుగా లౌకిక ప్రయోజనం. ఈ లౌకిక ప్రయోజనం దేనికి ఉపయోగపడుతుంది? సామాన్యమైనటువంటి వ్యక్తులు జబ్బు వస్తే తగ్గించుకోవాలనుకుంటారు, కష్టాలు వస్తే తొలగించుకోవాలనుకుంటారు, పెద్దగా ప్రయోజనాలు లేకపోతే ప్రయోజనాలు కలగాలనుకుంటారు. వాటి కోసం భగవంతుడికి మొక్కులు మొక్కుకుంటారు, లేదా పూజలు చేసుకుంటారు, నోములు నోస్తుంటారు, వ్రతాలు చేసుకుంటారు, ఇలా ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తారు. వాటి వల్ల వాళ్ళకి అవి తొలగొచ్చు, ఒకవేళ తొలగకుండా పోవచ్చు. కానీ గురుగీత గ్రంథ పఠనం కానీ, వినటం కానీ, లేదా గ్రంథాన్ని ఇతరులకి ఇవ్వటం కానీ, జపించటం కానీ, ధ్యానించటం కానీ, వీటి వల్ల ఇటు ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు లౌకిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి అని చెప్పడానికి పరమేశ్వరుడు ఒక స్థాయిలో నుంచి దిగి వస్తున్నాడు. కనుక ఇది రెండు రకాల ప్రయోజనాలు కలుగుతాయి కనుక చెబుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. కానీ కేవలం లౌకిక ప్రయోజనాల కోసమే చెప్పటం లేదు, అంటే ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు లౌకిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి అని. అయితే ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, వాటిని మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, మహావ్యాధిహర. మహావ్యాధులు అంటే ఇందాక చెప్పుకున్నాం, కుష్టు మొదలైనటువంటివి, వాటికి ఎంత వైద్యం చేసినా తగ్గవు. అలా తగ్గనటువంటి జబ్బులు కొన్ని ఉన్నాయి, పూర్వకాలంలో అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గని చాలా ఉన్నాయి. ఇప్పుడు కనుకైతే ఏదో కొంత వైద్యం యొక్క స్థితి పెరిగింది కాబట్టి కొన్ని కొన్ని నయం చేయొచ్చు, కొన్ని కొన్ని మాత్రం ఇప్పటికీ కూడా తగ్గకుండా ఉండే ఉన్నాయి, వాటి మహావ్యాధులు అన్నారు. అందులో కుష్టి మొదలు ముఖ్యమైనటువంటి, అటువంటి నయం కానటువంటి జబ్బులు కూడా హరించేటువంటిది. సర్వ విభూతే సిద్ధిదా భవేత్, సమస్త సంపదల్ని ఇచ్చేది. కాబట్టి జబ్బులు తగ్గటమే కాదు, సంపదలను కూడా ఇచ్చేటువంటిది. సంపదలను ఇచ్చేదంటే మనం కోరుకున్నంత సంపదలని కాదు, మనం కోరుకోవటానికి అధ్యక్షనే ఉంది, ఎంతైనా కోరుకోవచ్చు, నోరు పట్టనంత కోరుకోవచ్చు, అంకెలు వేయటానికి కూడా వీల్లేనంత కోరుకోవచ్చు. అట్లా కాదు, ఇక్కడ సకల సంపదలు కలుగుతాయి అని అంటే అర్థం ఏంటంటే, మనం హాయిగా ఆనందంగా జీవించడానికి కావలసినటువంటి సంపదలు లభిస్తాయి అని. ఈ లోకంలో ఎవరైనా సరే లభించినటువంటి దానితో తృప్తి చెందేటువంటి వాడు గొప్ప అదృష్టవంతుడు. అతనికంటే అదృష్టవంతుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకునేటువంటి వాడు, వాడు ఎప్పటికీ కూడా వాడి కోరిక తీరదు, వాడి సంతృప్తి కలగదు. అప్పుడప్పుడు తృప్తి కలుగుతుంది, మళ్ళీ అసంతృప్తి కలుగుతుంది, మళ్ళీ తృప్తి కలుగుతుంది, మళ్ళీ అసంతృప్తి కలుగుతుంది. అలా బాధపడుతూ ఉండాల్సిందే. అందుకనే లభించిన దాంతో సంతృప్తి చెందాలి. కాబట్టి ఇక్కడ సర్వ సంపదలు కలుగుతాయి అని అంటే ఏమండి, నాకు ఒక 20 కార్లు, ఒక 20 బిల్డింగ్లు, ఇవన్నీ కూడా వస్తాయా అని ప్రశ్న వేస్తే అది అమాయకత్వం. అన్నీ కావాలా నీకు? నువ్వు ఉండటానికి వాడుకోవటానికి ఒక్కటి చాలు కదా. కనుక ఈ ప్రకారంగా మన యొక్క కోరికల్ని మనం గనక వదిలితే, కోరికలు గుర్రాలైతే వాటి ఇష్టం వచ్చినట్టుగా పరిగెడతా ఉంటాం. కనుక వాటిని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. కనుక ఇక్కడ సర్వ సంపదల్ని కూడా సిద్ధింపజేసేటువంటిది గురుగీత అంటే మనకి కావాల్సినటువంటి అవసరాలని తీర్చుకునేటువంటిది అని. అథవా మోహనే, ఇంకా కొన్ని చెబుతున్నారు, లేకపోతే మోహన కర్మయందు, మోహన కర్మయందు వశ్యేధి వశీకరణమునందు. మోహన కర్మ అంటే ఇతరుల్ని ఆకర్షించటం. ఈ ఈ పనులన్నీ కూడా కొంతమంది గురువులు చేస్తూ ఉంటారు. ఆకర్షించటం అంటే శిష్యుల్ని ఆకర్షించాల. అదిగో అటువంటి మోహన కర్మ. అలాగే వశ్యే అంటే వశీకరణం. దీంట్లో స్వయమేవ సదా జపేత్, వీటిని కూడా పొందాలంటే స్వయంగా జపించాలి. ఈ గురుగీతను జపిస్తే ఈ రకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్నారు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. గురుగీతను జపిస్తే రెండు ప్రయోజనాలు ఏమిటి? మొదటిది, పుణ్యక్షేత్రాలు సందర్శించిన, పవిత్రమైనటువంటి తీర్థాల్లో స్నానమాడిన, ఔషధాలని సేవించిన, ఇంకా ఇతరత్రా ఏ ఏ పుణ్యకార్యాలని అంటే పూజా పునస్కారాలు, యజ్ఞయాగాదులు, నోములు, వ్రతాలు, దీక్షలు మొదలైనటువంటివి చేసిన తగ్గనటువంటి తీవ్రమైనటువంటి వ్యాధులు ఈ గురుగీత గ్రంథాన్ని భక్తితో పఠిస్తే ఆ మహావ్యాధుల నివారణ అవుతాయి అని చెప్పారు. అంతేకాకుండా వ్యాధులు నివారణ కావటంతో పాటుగా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని కూడా అన్నారు. కనుక ఐశ్వర్యాలు సిద్ధించటం అని అంటే మనం ఎంత దూరం కోరుకుంటే అంత దూరం అన్నీ అవుతాయని కాదు, మనకి అవసరమైనంత వరకే అవుతాయి. మన కోరికలు అవసరాన్ని మించి ఉంటాయి. అవసరాన్ని మించి భోగం, ఇంకా భోగాన్ని మించి ఇక మాటలతో వర్ణించడానికి వీల్లేనంత ఆశలు కలుగుతాం. అట్లా కాదు, నీ అవసరాలకి చక్కగా నువ్వు సుఖంగా జీవించడానికి సరిపోతుంది. ఇక రెండో విషయం ఉంది, ఇక్కడే మనకు కొంత సందేహం కూడా. దీన్ని జపిస్తే, దీన్ని పఠిస్తే, గురుగీతని పఠిస్తే ప్రతిరోజు కూడా భక్తితో మోహన వశీకరణాది కార్యాలు, మోహన వశీకరణాది కార్యాలు నెరవేరుతాయి అంటున్నారు. మోహన అంటే ఏమిటి, వశీకరణ అంటే ఏమిటి? వీటిని గనక నెరవేర్చుకోవటానికి తానే స్వయంగా ఈ గురుగీత గ్రంథ మంత్రాలని పఠించాలి, జపించాలి అన్నారు. మోహనం అంటే ఇతరుల్ని ఆకర్షించటం, వశీకరణం అంటే ఇతరుల్ని తమ వశంలో ఉంచుకోవటం. అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మీరు కూడా చాలామంది వినే ఉంటారు. దీనికి క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి ఏవో మందులు తెచ్చుకుంటారు, లేకపోతే వాళ్ళ చేత ఏమైనా పూజలు చేయిస్తారు. అదిగో ఫలానా వాడు నాకు లొంగిపోవాలా, లేకపోతే కొంతమంది పురుషులు అదిగో ఫలానా అమ్మాయి నాకు లొంగిపోవాలా, నాకు వశీకరణం చెందాలా, అలాంటి శక్తిని నాకు కావాలా అని వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతూ ఉంటారు. అలా గనక చేస్తే వాటి వల్ల సాధించినా సాధించకపోయినా పెద్ద నష్టం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకనంటే ఈ వశీకరణ విద్యల్ని అసలు ఎవరు సాధన చేస్తారు, ఎవరు ఈ వశీకరణం కావాలని కోరుకుంటారు అంటే వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు. కనుక అది స్వార్థానికి ఉపయోగించుకోవాలనుకునేటువంటి వాళ్ళు, స్వార్థానికి ఉపయోగించుకోవాలనుకునేటువంటి వాళ్ళంతా దుర్మార్గులైనటువంటి వాళ్ళు, దుష్టులైనటువంటి వాళ్ళు. అలా సాధించి వాటిని కనుక ఉపయోగించుకుంటే దాంతో వాళ్ళు పూర్తిగా పతనమైపోతారు. కానీ మనకి తెలియకుండా గురుగీత పఠనం వల్ల, గురుగీత జపం వల్ల, గురుగీత ధ్యానం వల్ల అటువంటి శక్తులు మనకు గనక వచ్చినట్లయితే, వచ్చినట్లు తెలిసినప్పటికీ కూడా వాటిని ఏనాడు కూడా స్వార్థానికి ఉపయోగించుకోకూడదు. అలాగే అనిమాది అష్టసిద్ధులు ఉన్నాయి, ఈ అనిమాది అష్టసిద్ధుల్లో ఏ సిద్ధి అయినా సరే నీకు లభిస్తే, నీకు సిద్ధిస్తే దాన్ని నీ కోసం ఉపయోగించుకోకూడదు. ఎప్పుడైనా పరోపకారానికి తప్పనిసరి పరిస్థితుల్లో అలా ఉపయోగించకపోతే ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు, నేను దీన్ని చేస్తాను, నేను దీన్ని తగ్గిస్తాను, నేను దీన్ని నయం చేస్తాను ఈ వ్యాధిని అని చెప్పకుండా అతడు చేయాలి. ఇతడు చేసిన సంగతి కూడా వాళ్ళకి తెలియకూడదు. కానీ మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, మనం ఇంత మేలు చేసిన తర్వాత మనం కనుక చెప్పకపోతే మన గొప్పతనం ఏముంది అనుకుంటారు. కనుక ఎప్పుడు కూడా ఈ గొప్పతనం కోసం ప్రయత్నం చేయకూడదు, పేరు ప్రతిష్టల కోసం ప్రయత్నం చేయకూడదు, కీర్తి కోసం ప్రయత్నం చేయకూడదు, నన్ను 10 మంది చెప్పుకోవాలి అనేటువంటి దానికోసం ప్రయత్నం చేయకూడదు. మనకి తెలియకుండా ఎవరైనా చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి, అంతే తప్ప మనం మాత్రం ప్రయత్నం చేయటం అది చాలా ఘోరం. అతడికి భవిష్యత్తు ఉండదు, అతడికి పతనం మాత్రమే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. కనుక దుష్టులైనటువంటి వాళ్ళే ఈ వశీకరణ విద్యల కోసం ప్రయత్నం చేస్తారు, అది స్వార్థానికి ఉపయోగపడేది. కానీ ఇక్కడ వచ్చే గురుగీత పట్టణం వల్ల వచ్చేటువంటి వశీకరణం మోహనం చెప్పినటువంటివి అలాంటివి కాదు. ఇది కేవలం అది వాటంతట అవిగా మనలో ప్రవేశిస్తాయి. వాటిని మనం ఎప్పుడు కూడా ఉపయోగించుకోకూడదు, ఇతరులకు కూడా ఉపయోగించకూడదు. పేరు తెచ్చుకోవటానికి, కీర్తి ప్రతిష్ట కోసం మరీ తప్పనిసరి అయినప్పుడు, అవతల వ్యక్తికి ప్రమాదం అయినప్పుడు, అప్పుడు మనం దాన్ని ఎవరికీ తెలియకుండా ఉపయోగించాలి. ఇక ఇంతవరకు గురుగీత జపము పఠనము మొదలైనటువంటి వాటిని, వాటి యొక్క ప్రయోజనాలని చెప్పి, ఇప్పుడు గురుగీత జపం చేయటానికి లేదా ధ్యానం చేయటానికి మనం కూర్చునేటువంటి ఆసనం ఎలాగా ఉండాలా అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి మళ్ళీ 4 శ్లోకాల్లో చెప్పబోతున్నాను. ఆసనాదులు ఎలా ఉండాలి, ఆ తర్వాత ఏ దిక్కున కూర్చొని చెయ్యాల, ఇలాంటివన్నీ కూడా రాబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరీ అంత ప్రధానం కాకపోయినా దీంట్లో కొన్ని నిషేధితమైనవి ఉన్నాయి, వాటిని మనం వదలాలి. ఏది మంచి జరుగుతుందో, ఏది శుభమైనటువంటిదో దాన్ని మనం ఆచరించాలి. అందుకే ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం జపం చేయాలంటే కూర్చోవాలి, ధ్యానం చేయాలంటే కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి, ఏ ఆసనం వేసుకోవాలి, అలాగే ఏ దిక్కున మనం ముఖం పెట్టి కూర్చోవాలి, ఇలాంటివన్నీ కూడా రాబోతా ఉన్నాయి. వాటిని మనం తెలుసుకుందాం. 218వ శ్లోకం చూడండి.
కుశదూర్వాసనే దేవి
యాసనే శుభ్రకంబళే,
హ్యాసనే శుభ్రకంబళే
ఉపవిశ్య తతో దేవి,
ఉపవిశ్య తతో దేవి
జపేదేకాగ్రమానసః కుశదూర్వాసనే దేవి,
కుశదూర్వాసనే దేవి
హ్యాసనే శుభ్రకంబళే,
హ్యాసనే శుభ్రకంబళే
ఉపవిశ్య తతో దేవి,
ఉపవిశ్య తతో దేవి
జపేదేకాగ్రమానసః,
జపేదేకాగ్రమానసః.
దేవి ఓ పార్వతి, కుశ దూర్వ ఆసనే, కుశ దూర్వ ఆసనే. కుశ అంటే దర్భలతో, దూర్వ అంటే గరిక. దర్భలతో చేసినటువంటి దర్భాసనం, దర్భాసనాలు అని ఉంటాయి, దర్భతో తయారు చేసిన. అలాగే దూర్వ అంటే గరికతో చేసినటువంటి ఆసనం, అంటే గరికతోటి బాగా మెత్తగా తయారు చేస్తారు, తెల్లటి వస్త్రం పైన కింద వేసి. అలా 2 రకాలైనటువంటి ఆసనాల మీద శుభ్ర కంబళే ఆసనే, లేదంటే పరిశుద్ధమైనటువంటి తెల్లని కంబళి మీద ఉపవిశ్య కూర్చొని తత ఆ తర్వాత ఏకాగ్ర మానస జపేత్, ఏకాగ్రమైనటువంటి మనసుతో జపించాలి. చిత్తం ఎప్పుడు ఏకాగ్రంగా ఉండాలి. ఏకాగ్రం అంటే ఏక అగ్రం, ఒక్కదాని మీదనే, అంటే సూక్ష్మమైనటువంటి దృష్టి ఉండాలి. మనం ఒక సూది ఉందనుకోండి, ఆ సూదిని ఇట్లా పట్టుకున్నాం, దాని మొన చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ మొననే మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, అదే ఏకాగ్రత. అలాగా ఏ జపమైతే చేస్తున్నామో, ఏ ధ్యానమైతే చేస్తున్నామో, దాని మీదనే మన దృష్టి ఉండాలి. ఎటువైపుకి పోకూడదు. మనం ఫలితాలను గురించి ఆలోచిస్తాం బాగానే, కానీ ఇక్కడ చెప్పినటువంటి మాటల్లో ముఖ్యమైన మాటను మనం వదిలిపెడతాం. ఏకాగ్ర జపే ఏకాగ్ర మానస, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అది వదిలిపెట్టకూడదు. అది అది ముఖ్యం. ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో జపిస్తారో వారికే ఈ చెప్పిన ప్రయోజనాలన్నీ. కనుక ఎలా కూర్చోవాలి? ఏకాగ్ర చిత్తంతోనూ జపం చేసినా ధ్యానం చేసినా నీకు ఆసనం ఏమిటి అని అంటే, దర్భాసనం కానీ అలాగనే గరికతో చేసినట్టు గడ్డితో చేసినటువంటి ఆసనం కానీ, లేదా శుభ్రమైనటువంటి కంబళి, తెల్లని కంబళి కానీ మనం ఉపయోగించుకోవాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. జపం చేయాలంటే ఆసనం ఉండాలి, నేల మీద కూర్చోకూడదు. అసలు భగవత్ సంబంధమైనటువంటి కార్యాలు ఏది చేసినా ఆసనం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో మందిరం ముందు కూర్చొని మనం పూజ చేసినప్పుడు కూడా నేల మీద కూర్చోకూడదు. ఇదిగో ఈ ఆసనం వేసుకోవాలి. ఏ ఆసనమైనా పర్వాలేదు. ఇలాంటివి మా ఇంట్లో ఏమీ లేవండి, నేనేం చేయాలి అని అంటే తెల్లని బట్ట వేసుకొని కూర్చో అంతే. కనుక ఏదో ఒక ఆసనం వేసుకోకపోతే ఏమవుద్దంటే, మనం కూర్చొని ధ్యానం చేస్తున్నా, జపం చేస్తున్నా, పూజ చేస్తున్నా, ఆ శక్తి మనలో తిరుగుతూ ఉంటుంది. ఆ జపశక్తి, ధ్యానశక్తి, పూజాశక్తి మనలో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేల మీద కూర్చున్నామో ఆ శక్తిని గురుత్వాకర్షణ శక్తి లాగేస్తాం. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఉంది, భూమి ఆకర్షణ శక్తి, ఆ భూమి ఆకర్షణ శక్తి లాగేస్తూ ఉంటుంది. అలా లాక్కుండా ఆ శక్తి మనలోనే ఉండాలంటే మనం భూమికి మనకి మధ్యలో ఒక మీడియా ఉండాలి. అదే ఈ దర్భాసనం. దర్భాసనం శ్రేష్టం, అలాగనే గరికతో చేసిన ఆసనం శ్రేష్టం, లేదా కంబళి అయినా శ్రేష్టం. ఏవీ లేకపోతే తెల్లటి మెత్తటి బట్ట, ఆ బట్టని ఏదో 4 మడతలో 8 మడతలో వేసుకొని అలా కూర్చుంటే మెత్తగా ఉంటుంది. ఎక్కువసేపు మనం కూర్చోటానికి వీలుగా ఉంటుంది. కనుక అలా ఉండాలి. అట్లా కూర్చొని చేస్తేనే జపసిద్ధి కలుగుతుంది. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా కూర్చుంటే జపసిద్ధి కలగదు. అంతేకాకుండా కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా కలుగుతాయి. అందులోనూ ఫలితాన్ని ఆశించి చేసేటువంటి జపం చాలా జాగ్రత్తగా చేయాలి, నియమాలను పాటిస్తూ చేయాలి. అందుకే గురుగీత గ్రంథ జపం చేయాలి అని అంటే ఆసనాన్ని కూడా తెలియజేసుకున్నాడు పరమేశ్వరుడు. ఈ నియమాలను ఎందుకు చక్కగా చేయాలి? మనం సకామంగా చేసేటువంటి కర్మలు ఏవైనా సరే ఖచ్చితంగా నియమం ప్రకారం చేయాలి. మీరు భగవద్గీత పారాయణం చేస్తున్నారనుకోండి, అప్పుడు కూడా మీరు నేల మీద కూర్చోకూడదు. పూజ చేస్తున్నారనుకోండి, అప్పుడు కూడా నేల మీద కూర్చోకూడదు. ఓ యజ్ఞమో యాగమో ఏదో చేస్తున్నారనుకోండి, అప్పుడు కూడా కూర్చోకూడదు. ఇలా ప్రతి కార్యంలో కూడా మనం ఎలా పడితే ఎలాగైనా కూర్చుంటే నియమం కనుక లేకపోతే కుదరదు. పైగా సకామంగా చేసేటప్పుడు, అంటే కోరికతో చేసేటప్పుడు, మన కష్టాలు పోవాలనో, మనకు లేనటువంటి సంపదలు ఏదైనా రావాలనో, ఇలాంటి కోరికలతోటి కనుక ఎవరైనా సరే ఈ పూజా పునస్కారాది కర్మలు ఎవరైనా చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అంటే ఏ మంత్రం చదవాలో ఆ మంత్రాన్ని చదవాలి, ఆ మంత్రం చదివేటప్పుడు అపశబ్దం రాకూడదు మనలో నుంచి, ఖచ్చితంగా చదవాలి. ఒక పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని పాటించాలి. నువ్వు ఎట్లా కూర్చోవాలో, భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఎట్లా ఉంచాలనో, ఎట్లా అలంకారం చేయాలనో, ఇవన్నీ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారమే చెయ్యాలి. అలాగే యజ్ఞయాగాదులు హోమం చేసేటప్పుడు సకామంగా చేస్తే, ఆ హోమం చేసేటప్పుడు సకామంగా కనుక చేసినట్లయితే చాలా కష్టం. నిజంగా ఎవరు కూడా ఖచ్చితంగా చేయలేరు. ఎందుకని అంటే ఆ హోమాగ్ని వెలుగుతూ ఉంటే ఆ అగ్ని 7 పాయలుగా అలా 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 వెళుతుంది. 7 శిఖలు. మనం ఒక మంత్రం చెప్పినప్పుడు, స్వాహ అన్నప్పుడు దేనిలో వెయ్యాలనో దానిలోనే వెయ్యాలి. అది మనకు తెలియదు, ఎవరు చెప్పరు. అప్పుడు దానివల్ల చెడు ఫలితం వస్తుంది. అదేవిధంగా హోమం చేసినటువంటి వాళ్ళు ఎక్కడ ఒక్క పొరపాటు లేకుండా పూర్తిగా చేయాలి. ఆ హోమంలో మంత్రలోపం జరగకూడదు. అదేవిధంగా హోమం అయిపోయిన తర్వాత భోజనం చేసేటప్పుడు ఒంటరిగా భోజనం చేయకూడదు, 4 కలిసి భోజనం చేయాలి. అతిథి సత్కారం, అతిథి కూడా ఉండాలి. అతిథి కనుక లేకపోతే భోజనం కూడా మానుకోవాలి. పైగా ఆ ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కూడా అతిథితో పాటే భోజనం చేయాలి. ఇంత నియమాలతోటి చేస్తేనే సకామంగా నీ కోరికలు నెరవేరుతాయి. సకామంగా చేస్తేనే. అందుకనే ఏం చెప్తారు అందరూ, నిష్కామంగా చెయ్యండి. ఈ హోమం వల్ల నాకేదో ప్రయోజనం కలగాలి అనేటువంటి భావన మనస్సులో నుంచి తీసేయండి. దీనివల్ల మా అబ్బాయికి చదువు రావాలా, మా అబ్బాయికి ఉద్యోగం రావాలా, మా అమ్మాయికి పెళ్లి కావాలా, లేకపోతే నాకేదో కలిసి రావాలా, లేకపోతే జబ్బులు పోవాలా, లేకపోతే మనకి ఇంట్లో ఎవరైనా ముసలిం ఉంటే తొందరగా పోతే మనకి వాళ్ళ ఆస్తి కలిసి రావాలా అని, ఇలాంటి కోరికలు ఏవి కూడా కోరుకోకూడదు. ఇలాంటివే కాదు, ఎలాంటివి కోరుకోకూడదు. అలా కోరుకోకుండా ఉన్నప్పుడు నువ్వు హోమం చేసేటప్పుడు ఏ నియమ భంగమైనా పర్వాలా, నువ్వు చెయ్యాలని చేయటంలా, పొరపాటు వల్లనో తెలియకపోవటం వల్లనో చేస్తావు. అందుకని ఎట్లా చేసినప్పటికీ కూడా నిష్కామంగా చేస్తే నీకు ఏ దోషము అంటదు. దీన్నే మనకి భగవద్గీతలో అభిక్రమనాశం, ప్రత్యవాయ దోషం అని చెప్పారు. అభిక్రమనాశం అని అంటేనేమో కలగాల్సిన ఫలితం కలగదు, ప్రత్యవాయ దోషం అంటేనేమో ఫలితం కలగకపోగా వ్యతిరేక ఫలితం వస్తుంది. అంటే నాకు బాగా ఆస్తి కలిసి రావాలా అని చేశారనుకోండి, ప్రత్యవాయ దోషం అంటే ఆస్తి కలిసి రాకపోగా ఉన్న ఆస్తి కాస్త ఊడిపోద్ది. ఆరోగ్యం బాగుండాలా అని చేశారనుకోండి, ఏ జబ్బులు రాకుండా ఉండాలి, జబ్బులు రాకపోవటం అటుంచి కొత్తగా జబ్బులు వస్తాయి, అది ప్రత్యవాయ దోషం. అంటే అభిక్రమనాశం, ప్రత్యవాయ దోషం అని 2 రకాలైనటువంటి దోషాలు కూడా ఉంటాయి. అందుకనే ఎప్పుడు కూడా నిష్కామంగా చేసేటువంటి కర్మలు చెయ్యాలి. ఇక ఫలితాన్ని ఆశించి చేసేటువంటి జపం చాలా జాగ్రత్తగా నియమాలని పాటిస్తూ చేయాలి. అందుకే గురుగీత గ్రంథ జపం చేయటానికి కూడా మనకి ఆసనాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చెప్తున్నాడు పరమేశ్వరుడు. ఇక్కడి నుంచి ప్రతి విషయం కూడా జాగ్రత్తగా, కొన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అందుకని ఓ పార్వతి, దర్భాసనం ఏర్పాటు చేసుకొని దానిపైన కూర్చొని జపం చేయటం శ్రేష్టం. లేదా గరికతో చేసినటువంటి ఆసనమైనా సరే అలాగైనా చేయొచ్చు, అది మంచిదే. ఇక పరిశుద్ధమైనటువంటి ధవళ కంబళం, అంటే తెల్లని కంబళం ఏదైతే ఉందో, తెల్లని కంబళి, దాన్ని ఆసనంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ ఆ కంబళి కనుక తెల్లగా లేకపోతే దాని మీద తెల్లని వస్త్రం వేసుకోవాలి. అట్లా ఏర్పాటు చేసుకొని దానిపైన కూర్చొని జపించాలి అని చెప్పి, ఆసనం ఏదైనా మనస్సుని మాత్రం అన్య విషయాల మీదకి పోకుండా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఈ గురుగీతని జపించాలి. అలా చేసినప్పుడే ఇది జపసిద్ధి జరుగుతుంది, ఫలసిద్ధి కలుగుతుంది, ఫలితం లభిస్తుంది. ఏ ఫలితాన్నైతే ఈ గురుగీత జపం వల్ల చెప్పారో ఆ ఫలితం మనకు కలగాలి అని అంటే, ఇదిగో ఈ రకమైనటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని మనం జపం చేయాలి అని మనకి ఇక్కడ తెలియజేస్తాం. అంతేకాకుండా ఈ ఆసనాల్లో ఉన్నటువంటి మంచి చెడు, ఏ ఆసనం ఏ రకమైనటువంటి ఫలితానికి ఉపయోగపడుతుంది, ఏ రకమైనటువంటి కోరికను తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలని కూడా మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అంటే మనం కూర్చొని జపం చేసేటప్పుడు మన యొక్క ఆలోచన ఎలా ఉందో దానికి అనుగుణంగా మనం చేసేటువంటిది కూడా ఉండాలి కాబట్టి ఆ వివరం కూడా మనకి తెలియజేస్తున్నారు తర్వాత శ్లోకంలో. రేపు చెప్తున్నాం.